విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తపకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకల్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. జగద్ధాత్రీ వహన్ దేవీం ఆరిరాధయిషు శుభాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. సమస్త సన్మంగళాని సంతు.
ధనం విశ్రాంత ధర్మార్థం యజ్ఞం ఆది మహామతి నిత్యం విష్ణు గృహే సమ్యక్ పరిచర్యా పరోభవతు. ఆ మహానుభావుడు సజ్జనుడికి అలా సేవ చేస్తూ సర్వకాల సర్వావస్థలలో విష్ణు మందిరానికి వెళ్లి ఆ మందిరంలో పరిచర్య చేయడం మొదలెట్టాట. చక్క తొడవడం, ఎక్కడన్నా అలకవలసి వస్తే అలకడం, తొడవడం, ఇలాంటి ఉత్తమమైన కార్యక్రమాలు చేశాడు. కాలం ఎవరు దాటగలరు? కొద్ది రోజులు పోయాక ఇద్దరు ముసలాళ్ళు అయ్యారు. అడవిలో ఉన్న ఆ మురుకుడు ముసలివాడయ్యాడు, నగరంలో ఉన్న ఈయన ముసలివాడయ్యాడు. వారిద్దరికీ పెద్దగా ఆయు ప్రమాణంలో తేడా లేదు పుట్టినప్పుడు. అంచేత ఇద్దరు ఇంచుమించు వయస్సు వాళ్ళు, ఇద్దరు ముసలివాడు అయ్యారు. మృత్యువుకి ఎవరితో సంబంధం లేదు. అడవిలో ఉన్నాడా, నగరంలో ఉన్నాడా, భవనంలో ఉన్నాడా, రోడ్డు మీద ఉన్నాడా అని తేడా లేదు. ఇద్దరికి ప్రాణం పోయే స్థితి వచ్చిందిట. యజ్ఞమాలి సుమాలి జహ్యేకాలే మృతాముభౌ. ఒకే రోజు ఒకే గడిలో ఒకే సెకండ్లో చచ్చిపోయారు ఇద్దరు కూడా. ఒక ఆయన ఏ బాధ లేకుండా హాయిగా తిరుగుతూ, రామ కృష్ణ మీకేమన్నా డబ్బు కావాలా అని దానం చేయడానికి మహాత్ములకి చెయ్యి చస్తూ చచ్చిపోయాట పెద్ద ఆయన. ఇంటికి వచ్చిన ఉత్తములను ఆదరిస్తూ భగవన్ నామం చేస్తూ దానం చేస్తూ పోయాడు. ఆ అడవిలో ఉన్న తమ్ముడు గారు జంతువుల్ని వేటాడుతూ పాప పనులతో డామ్మన్నాడు ఆయన. ఇద్దరు ఈ విధంగా మరణం చెందారు. మరి నిత్యం ఇక్కడ ఈయన హరిపూజా రథుడు మహాత్ముడు యజ్ఞమారి దాన ధర్మాలు చేసినవాడు, పాపకుడైన తమ్ముడిని కూడా బాగు చేయాలని కోరినవాడు, అహంకార మమకారాలు లేనివాడు, అటువంటి ఉత్తమోత్తముడైన ఈ యజ్ఞమారి ప్రాణం విడిచిపెట్టగానే అందున దానం కోసం చెయ్యి చాస్తూ దానం చేయడం కోసం ఇలా చెయ్యొచ్చట రామకృష్ణ అంటూ పోయాట. అందువల్ల హరిహి సంప్రేషయామాస విమానం పార్షదామృతం దివ్యం విమానమారుహ్య మహామతి పూజ్యమాన స్వరగణై స్తూయమానో మునీశ్వరై. శ్రీ మహావిష్ణువు ఈయన కోసం ఒక దివ్య విమానాన్ని పంపాడు. అలంకారంతో ఉంది, ధగధగ ధగధగ మెరిసిపోతోంది ఆ విమానం. దాంట్లో ఇద్దరు పార్షదులు, శ్రీ మహావిష్ణువు యొక్క గేట్ కీపర్లు అన్నమాట పార్షదులు అంటే. ఆ గుమ్మం కావలి కాసేవారు ఉన్నారు మహాత్ములు. వాళ్ళు ఆ దివ్య విమానంతో వచ్చారట. నాలుగు చేతులు, శంఖం చక్రం కదా, పద్మం ధరించారు, కిరీటాదులు ధరించారు, పీతాంబరాలు పట్టు వస్త్రాలు ధరించారు. పీతం అంటే పసుపచ్చ, పసుపచ్చని బట్టలు కట్టి ఉన్నారు వాళ్ళంతా. దివ్య విమానంతో వచ్చారు. నాయనా శ్రీ మహావిష్ణువు, నీ ధర్మ కార్యక్రమాలకి, నీ బుద్ధికి, నీ సమస్తానికి మెచ్చుకుని నిన్ను స్వయంగా తీసుకురమ్మని ఈ విమానంలో మమ్మల్ని పంపాడు. మేము వచ్చాం, ఎక్కురాయనా అన్నారట. ఆ దివ్యమైన విమానాన్ని జ్ఞాని పుణ్యాత్ముడు ధర్మాత్ముడైన యజ్ఞమారి ఎక్కాడు. దేవతలు వచ్చారట. ఎక్కుతూ ఉంటే విమానం ఎక్కి వెళ్లే ఈయన్ని మనం చూడండి. మన వాళ్ళు ఎవరైనా విమానం ఎక్కి పొరుగు దేశం పెడుతూ ఉంటే ఏ మద్రాసు, ఢిల్లీ, హైదరాబాద్ వెళ్ళి సెండా తీస్తూ ఉంటాం దండలు వేసి. అలా దండలు వేయడానికి ఎవరు వచ్చారు? దేవతలు వచ్చారట. వచ్చి, ఓహో ఏం పుణ్యమయ్యా, వైకుంఠానికి వెళ్ళాలంటే మేమే అస్తమాటు వెళ్ళలేము. అటువంటి వైకుంఠం నుంచి నీకోసం సాక్షాత్తు విష్ణుమూర్తి విమానం పంపాడు, అంచేత నేను గౌరవించుకుంటున్నామని దండలు వేశారట. పాదాలకు దండం పెట్టారట. ఆయన్ని పదే పదే ఆశీర్వదించారట, పొగిడారట. అలా స్తూయమానై సురగణై దేవతల చేత కూడా పొగడబడుతూ ఆ మహానుభావుడు మునీశ్వరుల చేత కీర్తింపబడుతూ విమానం ఎక్కాడు. ఆ తర్వాత ఏం జరిగింది? గంధర్వైరికి యమానాశ్చ, గంధర్వులు వచ్చారు, పాడారట. ఏం భాగ్యవంతుడివి, హరిపూయారథుడు, హరి విమానంలో హరిలోకానికి ఎడుతున్నావు నాయన అని పొగిడారు. అప్సరసులు వచ్చి సేవించారు. కామధేను వచ్చి తన పాలిచ్చింది వెళ్లే ముందు. కామధేను పాలు తాగితే ఇంకా అంతకంటే ముందు ఆకలి దప్పికలు ఉండవు. ఎందుకంటే ఈ శరీరం విడిచిపెట్టి వెళ్లేవాడికి పైకెళ్ళాక మళ్ళీ అక్కడ ఆకలి దప్పులు లేకుండా చేయడానికి ఉత్తమ లోకాలకు వెళ్లేవాడికి కామధేను వచ్చి పాలిస్తుందట. ఆ పాలు ఒరిజినల్ ప్యాకెట్ పాలకు మళ్ళీ మొత్తం వెన్న గిన్న తీసేసిన దిక్కుమాలిన కప్పు పాలు కావు, కల్తీ లేవు. అటువంటి ఉత్తమోత్తమైన కామధేరు పాలు తాగారు వాడు, ఆయన యజ్ఞమారి గారు. తర్వాత రకరకాల ఆభరణాలు తగిలించారట. కొంతమంది వచ్చి పైకి వైకుంఠానికి ఎడుతున్నామంటే అచ్చం నువ్వు కూడా విష్ణువులా ఉండాలని. చిత్రం ఏంటో తెలిసిన, ఆ వైకుంఠం నుంచి వచ్చిన దూతలు ఈయన అలంకరించడానికి ఇలా ముట్టుకున్నారటండి. ఈయనకు కూడా నాలుగు చేతులు వచ్చేయట. అచ్చం విష్ణుమూర్తాకారం ఈయనకి వచ్చిందిట. ఈయనకి పట్టు వస్త్రం ధరింపజేశారు, నగలు కేయూరాలు వేశారు, కిరీటాలు పెట్టారు, తగతగ తగతగ మెరిసిపోతున్నాయి. మూడు నాలుగు కాసులు పెట్టి మనం ఒక్క సువర్ణ గంట కంకణం వేయించుకోవాలంటే ఈ కలియుగంలో కష్టం. కానీ ఒళ్ళంత కంకణాలే ఆయన గారికి. మరి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందితే అలా ఉంటుందిట. అక్కడికి వెళ్ళాక ఇంకా బంగారం మీద సింగారం మీద ఆశ ఉండదు, అందుకే అవన్నీ వస్తాయి. ఇక్కడ మనకు ఆశ ఉంటుంది కనుక మనకు అలా రమ్మంటే రావు, అది తేడా. అంచేత మహానుభావుడైన సమలు అష్టాశ్వకాంచన బంగారం రాయి సమానంగా చూస్తారు ఆ స్థాయికి వెళ్ళాక వాళ్ళు. అందువల్ల వాళ్ళకి వద్దంటే బంగారం. అలాంటి ఆభరణాలు తగిలించారు, మెడలో వేశారట. కోమలై తులసీ మాల్యై భూషిత తేజసాన్నిధి, మంచి కోమలమైన తులసి మాలలు వేశారట మెడలో. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాలంటే తులసి మాలలు కావాలి. తులసి మెడలో వేసుకున్నా, తులసిని పూజించినా, తులసి గంధం ముక్కులకు సోకినా, ఆ తులసి యొక్క ఆకు దళ నోట్లో వేసుకున్నా వాడు ఉత్తమోత్తముడవుతాడు. అటువంటి తులసి మాలను మెడలో వేశారు. ఇక దాని ముందు ఏ కంకణాలు, ఏ గండపిండీరాలు పనికొస్తాయి చెప్పండి? మహానుభావుడికి అవన్నీ వచ్చాయట. అక్కడ నుంచి గచ్చల్ విష్ణు పదం దివ్యం మనుజం పతి దృష్టవాన్, మనుష్యుల యొక్క మార్గం దాటి స్వర్గలోకాదులు దాటి వైష్ణవ పదానికి వైకుంఠానికి వెళ్ళిపోయాడు ఆయన. అలా వైకుంఠ పదంలోకి వెళుతూ ఉంటే మీకు ముందే చెప్పే ప్రతి వాడు దారిలో రకరకాల లోకాలు చూసి పెడతారని మనం ఎప్పటికప్పుడు కాశీ గంటలో కూడా చెప్పుకున్నాం. అలా వెళుతూ ఉంటే మొట్టమొదట వైతరణి అనేది వస్తుంది. దాన్ని విమానం నుంచి దాటాడు ఆయన హాయిగా. ఆ దాటిన తర్వాత యమలోకం వచ్చింది. ప్రొఫెసర్ యమధర్మరాజు గారు అక్కడ ఉన్నారు. అక్కడ భయంకరమైన ఒక మార్గం ఉందట. ఈయన భయం నుంచి ఎగురుతుంటే కింద ఒకడు కనిపించాడు, ఒకడు దిగ్గుమాలిన శరీరంతో. తాట్యమానం యమభటై, యమభటులు వాడిని దుడ్డుకర్రలు పెట్టి చావ బాధిస్తున్నారు. నడు 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 అని పశువుని బాధినట్టు పోతున్నారు. క్షుత్రుడ్భ్యాం పరిపీడితం ఆకలి దాహం, అయి బాబోయ్ ఆకలి దాహం, మంచినీళ్ళు ఇవ్వండి బాబోయ్, అన్నం పెట్టండి బాబోయ్ అంటున్నాడు. కూడు నీరు అంటూ అల్లాడిపోతున్నాడు. ఒకడెవడో ప్రేతభూతం, ప్రేతాకారం వాడిది, భయంకరాకారంతో ఉన్నాడు. వివస్త్రంచే వస్త్రం లేదు వాడికి, నేలంతా ఇసుక. ఆ ఇసుక ఎలా ఉందో తెలుసా? కొలిబిలో కాల్చి వేసిన ఇసుక, ఎర్రగా మాడిపోతుంది ఆ ఇసుక. నెత్తి మీద సూర్యుడు వండిపోతున్నాడు. ఆ ఇసుక మార్గంలో వీడు ఏడ్చుకుపోతున్నారు. దుఃఖితం పశవేష్టితం, మెళ్ళ తాడేసి కుక్కలాగినట్లు ఆగుతున్నారు. ఏడుస్తున్నాడు వాడు. పాపం ఏడవకండి బాబోయ్, కాళ్ళు కాలిపోతున్నాయి, చచ్చిపోతున్నాను అంటాడు వాడు. ఎన్నన్నా వాళ్ళు జారి పడకుండా ఏడ్చుకుపోతున్నారు. మధ్య మధ్యలో విడిపించుకోవడం కోసం దొంగాడు పారిపోయినట్టుగా ఇతహ తతహ ప్రధావంతం విలపంతమన ఆతవత్ ఇటు అటు పారిపోతున్నాడు. ఏడుస్తున్నాడు, దిక్కు లేదు. క్రోశంతం ఆక్రోశిస్తున్నాడు, కాపాడండో కాపాడండో. కానీ వాడు రాపాడుతున్నారు. రుదంతంచ ఏడుస్తున్నాడు వాడు, అరుస్తున్నాడు. దృష్ట్వా మనసి వివ్యతే, చూచి ఈయనకి జారి కలిగింది. ఏడ్చాడు ఈయన కూడా. వైకుంఠానికి పోతున్న ఈయన కృపాస్వరూపుడు, దయాస్వరూపుడు గనక ఎవడైనా కష్టంలో ఉంటే చూడలేరు. ఉత్తములకి ఇతరుల కష్టం చూస్తే బాధ అనిపిస్తుంది. అసలు వాడు కష్టం చూస్తే భరించలేరు. అదే ఉత్తముల యొక్క లక్షణం. వెంటనే యజ్ఞమాలి ఆ చావు దెబ్బలు తిని ఏడుస్తున్న వాడు చూసి జాలిపడి, ఆ ప్రేతాకారంలో ఉన్నవాడు చూసి, విష్ణుదూతాన్ సమీపగా తనకు ఎదురుగుండా కూర్చున్న విష్ణుదూతల్ని అడిగాట, ఎవడండి వాడు పాపం? నన్నేమో దర్జాకి విమానంలో తీసుకుపోతున్నారు. నా ఒళ్ళంతా కేయూరాలు వేశారు, కంకణాలు వేశారు, ఆభరణాలు తగిలించారు, తులసిదండలు వేశారు, పీతాంబరం ధరింపజేశారు, నన్ను అలంకరించారు, రెండు చేతులు చాలవని వెనక ఇంకో రెండు చేతులు మొలిపించారు. ఆయన్ని మాత్రం ప్రేతాకారంతో తీర్చుకుపోతున్నారు. ఎవరు వాడు పాపం? ఎవడా దురదృష్టవంతుడు? కోయం, ఎవడు వీడు? పటయీర్పాధ్యమానం, యమభటుల చేత చావు దెబ్బలు తింటున్నాడే, నాకు చెప్పకూడదా అన్నట. వాళ్ళున్నారట, ఓరి ఓరి ఓరి, ఇంకా నీకు అహంకార మమకారాలు కొంచెం మిగిలినట్టున్నాయి. శరీరం విడిచిపెట్టినా ఇక్కడికి వచ్చాక ఎవడేమైనా పట్టించుకోరు. సహజంగా హరిభక్తులకి కరుణ ఎక్కువ కనుక అడిగి ఉంటావు నువ్వు, కరుణాస్వరూపుడా. అసౌ సుమాలి భ్రాతాతే పాపాత్మేతి సమబ్రువన్, వీడే సుమాలి అని పిలువబడే నీ తమ్ముడు. చచ్చి ప్రేతాకారం ధరించాడు గనక యమలోకానికి ఎడుతున్నాడు గనక నువ్వు గుర్తుపట్టలేకపోయావు. ఒక్కొక్కప్పుడు భాగ్యం మారితే గుర్తుపట్టలేము. పాపాత్ముడు వాడు, చేసిన పాపాలు ఒకటా రెండా, రాజదండం కూడా పొంది అడవికి పోయాడు. అడవిలో ఘోర పాపాలు చేసి చివరికి చచ్చాడు, దుర్మరణం పాలయ్యాడు వాడు. వీడు తీసుకుపోయిన నీ తమ్ముడే అన్నట్ట. అమ్మ బాబో అని ఏడ్చేసట్టి, చచ్చిపోయాక ఇక ఈ భావబంధాలు ఉండవు కదా. కానీ ఎక్కడో ఏదో తెలియని పాశం కర్మయోగం, ఇంకా యమలోకం దాటలేదు కాబట్టి ఈయనకి పట్టుకుంది. అది దాటితే ఏమో మారునేమో, ఇంకా యమలోకంలోనే ఉన్నాడు ఈయన. అందువల్ల ఆ విష్ణు కింకరుల ద్వారా తన తమ్ముడు వాడని తెలుసుకోగానే మనస దుఃఖమాపన్నక పునఃప్రచ్చనారద, ఓ నారద, మనస్సులో ఖిన్నుడై దుఃఖించి వాళ్ళకే తిరిగి అన్నట్ట, మహాత్ములారా, మీరు ఉత్తములు, శ్రీమన్నారాయణుని యొక్క కింకరులు. ఓ కింకరులరా, మీరు శంకరులు మాకు. అంచేత బింకంతో శంకించక మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. కథమస్య భవేన్ మోక్షక సంచితై పాప సంచయై, ఎన్నో పాపాల చేత పీడింపబడుతున్న ఈ దుర్మార్గుడు బాగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నట్టు పెంచేసుకున్నాడు. పాపం అంతా ఫిక్స్డ్ డిపాజిట్లు, 10%, 20%, 70% ఇంట్రెస్ట్లకి వేసేసుకున్నాడు ఆ పాపం. ఆ పాపం బట్టి పీడించేస్తోంది వీడిని. అటువంటి వీడికి మోక్షం ఎలా వస్తుందో దయచేసి చెప్పండి. మీరు నాకు బంధువులు, ఇప్పుడు నాకు మిత్రులు వీరు. సఖ్యం సాప్తపదీనో స్యాదిత్యాగుర్ధర్మకోవిదాగా సతాం సాప్తపదీ మైత్రి సత్సతాం త్రిపదీ తథా. ఏడడుగులు నడిచిన సప్తపది అంటే ఏడు మాటలు మాట్లాడిన స్నేహం ఏర్పడుతుందట. సప్తపది అంటే ఏడు అడుగులు గాని ఏడు మాటలు గాని మాట్లాడితే స్నేహం ఏర్పడుతుందట అని ధర్మాత్ములు అంటారు. మంచి వాళ్ళతో ఏడు మాటలు మాట్లాడితే ధర్మం స్నేహం, కాని ఇంకా సత్సతాం మరీ సత్సంగం చేసే ఉత్తములు ఉంటారే అటువంటి వాళ్ళకి త్రిపది తత మూడు అడుగులే చాలు, లేక మూడు మాటలు మాట్లాడినా స్నేహమే. ఇంకా ఉత్తమోత్తములు ఉంటారు, సత్సతామపి ఏ సంతస్తేష మైత్రి పదే పదే అడుగు తీసి అడుగేసేలో వాళ్ళతో స్నేహమే. ఉత్తమోత్తములతో మీరు ఉత్తమోత్తములు, ఆ ఒక్క మాట మాట్లాడటంతో మీతో స్నేహం. ఇంతవరకు మీరు నేను మాట్లాడుకోవాలి ఎవడు అడిగిన ఒక్క మాట, దానివల్లే మనకి స్నేహం ఏర్పడింది. సో మీరు నేను పరమమిత్రులం, మీరు మాకు ఆప్తమిత్రులు. అంచేత ఓ ఆప్త బంధువులారా, నన్ను వైకుంఠానికి తీసుకెడుతున్న నా పాలిటి పెన్నిధులారా, విష్ణు సన్నిధులారా, పార్షదులారా, మహాత్ములారా, పుణ్య సుశీలులారా, ఈయనున్నాడే నా భ్రాత, ఎలా బయటపడతాడో చెప్పండి, నాకుగా కొంచెం రుణం వాడిని తీర్చుకోవాలని కోరికగా ఉంది. యజ్ఞమాలి వచస్రుత్వ విష్ణుదూత దయాలవ పునఃస్మితముఖాక బ్రోచుర్ యజ్ఞమాలి హరి ప్రియం. విష్ణుదూతలు యజ్ఞమాలి మాటలు విని దయాస్వరూపులు గనక వాళ్ళు ఓ మంచి పని చేద్దాం అనుకున్న వాడికి తోడ్పడాలి అనుకున్నారు, చిరునవ్వు నవ్వారు. నాయనా యజ్ఞమాలి హరిప్రియుడు నువ్వు కనుక నీతో మాట్లాడుతున్నాం, మిగతా వాళ్ళతో మేము మాట్లాడకుండా పట్టుకుపోదాం, కానీ నీలాంటి ఉత్తముడితో ఎక్కువ మాట్లాడాలనిపిస్తోంది మాకు మహాభాగ. ఎందుకో తెలుసా, నారాయణ పరాయణ, నువ్వు నారాయణ పరాయణుడు అంటే ఇంకా నారాయణుడు తప్ప మరొకటి ఎరగని వాడు. ఉపాయం తమ వక్ష్యామక సుమాలి ప్రేమ ముక్తిదం, నీ తమ్ముణ్ణి బాగు చేయడానికి ఒక ఉత్తమ ఉత్తమమైన ఉపాయం చెబుతున్నాము నాయన. అది ఏమిటో తెలుసా, ఒక వ్యక్తి నరకానికి వెళ్లకుండా సరాసరి వైకుంఠానికి వెళ్ళడానికి అనేక మార్గాలు మన పురాణ ఇతిహాసాల్లో చెప్పారు నాయన. అందులో ఉత్తమమైనది చాతుర్మాస్య దీక్ష. ఈ సృష్టిలో అటువంటి గొప్ప వ్రతం లేదు. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కదలకుండా ఒకే ఊళ్ళో 4 నెలలు ఉండి పొరి మేర దాటకుండా పరాన్నం తినకుండా ఇతరులు ఎవరన్నా భోజనాన్ని పిలిస్తే వాడు 100,000 రూపాయలు దక్షిణిస్తామని ప్రలోభపెట్టే వెళ్లకుండా ఉండాలంట. ఆ టైంలోనే వస్తే లేని పనులు, మా ఇంటికి భోజనం చేయండి మీకు 100,000 రూపాయలు ఇస్తామంటారు. వీడికి 100,000 లాగుతుంది, కానీ మొత్తం చాతుర్మాస దీక్ష కాస్త ఈ దీక్ష కాస్త పక్కన అవుతుంది. 100,000 దీక్ష, ఇది పెద్ద గొడవ. అలాంటి ప్రలోభానికి లొంగకుండా తన ఇంటి భోజనం చేస్తూ ప్రతిరోజు పొద్దున్న అర్చన సాయంత్రం పురాణం వినాలి, ఇది చాతుర్మాస్య దీక్ష. కానీ చాతుర్మాస్య దీక్ష పూర్తిగా 4 నెలలు చేయలేకపోయినా చాతుర్మాస్య దీక్షతో సమానమైనది ఏమన్నారు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు నెల్లాళ్ళు కథలకుండా ఉన్నా సరే ఆ నెల్లాళ్ళు వైష్ణవ కథలు విన్నా, అంటే భాగవతము, నారద పురాణము, విష్ణు పురాణము, పద్మ పురాణము, ఈ 4 పురాణాలు వినడం వైష్ణవ దీక్షతో సమానం. అది కూడా సాక్షాత్తు 4 నెలల చాతుర్మాస దీక్షతో సమానం. ఇక 3వదట ఇన్ని రోజులు చేయక్కర్లేదు చూడండి, ఇంకెంత సులభంగా చెప్పాడో చూడండి. ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి మొదలుకొని, ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి మొదలుకొని దశమి వరకు వరుసగా 9 రోజుల పాటు కదలకుండా ఒకే చోట ఏదైనా నదీ తీరంలో కాని పుణ్యక్షేత్రంలో కాని ఉండి ఒక పూట పలహారం రాత్రికి భోజనం చేస్తూ, పగలు భోజనం చేయకూడదు, పగలు పలహారం రాత్రికి భోజనం చేస్తూ, ఈ పగలంతా కూడా పారాయణలు, పురాణ శ్రవణాలు, భగవన్నామం తప్ప వ్యర్థ ప్రసంగం చేయకుండా ఈ 9 రోజులు ఒకే క్షేత్రంలో ఉండి 10వ రోజున దీక్షా విరమణ కార్యక్రమం చేస్తే అది కూడా చాతుర్మాస్య దీక్షతో సమానం. ఈ దీక్షని 4 ఏళ్ళు చాతుర్మాసం దీక్షతో సమానంగా పోల్చారు ఎవరో సనక సనందనాథులు నారదునికి. ఆశ్వయుజ మాసంలో ఆ నవరాత్రులకు అంత ప్రాశిస్తామటం, మనకెవరికి ఆ విషయమే పట్టించుకోం. సాక్షాత్తు 4 ఏళ్ళు చాతుర్మాస దీక్ష వహించినట్టే నదీ తీరంలో కాని అరణ్యంలో కాని గొప్ప వైష్ణవ క్షేత్రంలో కాని ఈ మూడు చోట్ల చెయ్యాలి. అలా నువ్వు చేసేవనుకోకుండా నీవు బృందావనానికి వెళ్ళి ఆ బృందావనంలో యమునా నదీ తీరంలో శ్రీమన్నారాయణుణ్ణి ఆ 9 రోజులు అర్చించి ప్రార్థించి కథ విని వినిపించి ఒకప్పుడు దీక్షగా ఉన్నావు, ఆ పుణ్యం వీడికి ధార పోయాలి. అలా ధార పోస్తే వీడు బాగుపడతాడు. అనగానే ఈయన అన్నట్ట అయ్య బాబోయ్ ఆ పుణ్యం ధార పోసేసేటమా, దానివల్ల నాకేమైనా నష్టం ఉంటుందా అని అడిగంటే వెంకనే వాడు నవ్వారు. ఇంకా వ్యాపార లక్షణం పోలా, ఈ వ్యాపార లక్షణం యమలోకం ప్రాంతం మీద ఉండడం వల్ల ఇంకా ఆయనకి పాపం. అందుకని పిచ్చివాడ అసలుగా ఉండనుకుంటున్నావురా పూర్వజన్మలో. కృతం యత్ సుమహత్ కర్మ త్వయా ప్రాక్తన్మ జన్మని నీ పూర్వజన్మలో జరిగిన ఒక గొప్ప విశేషం చెబుతున్నావు విను. పురాత్వం వైశ్య జాతీయ నామ్నా విశ్వం హరస్మృత, పూర్వజన్మలు నువ్వు వైశ్య కులంలో పుట్టావు, ఆ జన్మలో నిన్ను విశ్వంభరుడు అన్నారు. ఆ జన్మలో నువ్వు విపరీతమైన పాపాలు చేశావు. త్వయాకృతాని పాపాని మహంతి అగణితాని వై, లెక్కలేనన్ని ఘోర ఘోర కృత్యాలు ఎన్నో చేసావు నువ్వు. డబ్బు సంపాదించావు, పాపాలు చేసావు, తల్లిదండ్రుల్ని పీడించావు. నీ తల్లిదండ్రులు ఆ జన్మలో ఉత్తమోత్తములు. వాళ్ళేమో లోకానికి మేలు చేసి దాన ధర్మాలు చేస్తే వాళ్ళ కడుపున పుట్టిన నువ్వు నీచుడు అయిపోయావు. అదేమిటో లోకంలో తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అయితే పిల్లలు పాడవుతూ ఉంటారు సహజంగా. అలా నువ్వు మాతృ పితృ విరోధి అయిపోయావు అన్నాడు. అంటే ఒకటి మాట కాదు, స్వకర్మ సుకర్మ వాసనాహీన మాతా పిత్రో విరోధ కృతు, మంచి పనులు చేసేటటువంటి తల్లిదండ్రుల్ని విరోధించి వాళ్లతో విరోధించి మంచి పనులన్నీ ఆపించేసావు తల్లిదండ్రుల చేత. ఏ కదా బంధువిస్త్యక్త శోక సంతాప పీడిత, మీ బంధువులు తల్లిదండ్రులు అందరూ గొప్పవాళ్ళు, వాళ్ళు ఆలోచించారట ఒక్క పాపాత్ముడి మీద వ్యామోహంతో వీడిని ఇంట్లో అట్టే పెట్టుకోవడమా, వీడినొక్కడిని గెంటేసి వంశం అంతా పవిత్రం చేసుకోవటమా. అప్పుడప్పుడు వంశంలో చీడపురుగులు పుడుతుంటాయి కదా, అప్పుడు ఈ చీడపురుగుని చంపేసో ఇంట్లోంచి గెంటేసో బాగుపడ్డమా, లేక వాడి మీద వ్యామోహంతో వాడిని ఇంట్లో అట్టే పెట్టుకుని మొత్తం మన జాతికి అపవిత్రత తెచ్చిపెట్టడమా అని ఆలోచించి నీ బంధువులు నీ తల్లిదండ్రులు శోక సంతాప పీడితులై చివరికి నిన్ను వదిలించుకోవడం ఉత్తమం అనుకుని అంతా కలిసికట్టుగా నిన్ను ఇంట్లోంచి గెంటేశారు మెడబెట్టుకుని. అప్పుడు నువ్వేం చేసావు, వాళ్ళందరూ గెంటేసేస్తే ఏడ్చుకుంటూ క్షుతాగ్రిన్నా సంతప్త ప్రాప్తవాన్ హరి మందిరం, ఆకలి దప్పులతో ఏడుస్తూ తల్లిదండ్రుల్ని పీడించాను, బంధువుల్ని పీడించాను, భార్యను కొట్టాను, తిట్టాను, అందరినీ ఏడిపించాను, ఆ పాపానికి వాళ్ళు నన్ను గిట్టారు అని బాధపడుతూ ఆకలి దాహం ఎక్కువైపోతే తిండి పెట్టే దిక్కులేక తిరిగావు 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 చివరికి చివరికి ఒక విష్ణు మందిరానికి చేరావు. అదొక దివ్యమైన జనార్దన మందిరం. అక్కడికి వెళ్ళి తదా వృష్టి రఘుతత్రత స్థానం పంకిలం విశ్రాంతి తీసుకుందాం అలిసిపోయాను లోపలికి వెళ్ళావు. తీరా అక్కడికి వెళితే ఆలయం అంతా వాడకం లేక మురికితో కీచడంతో బాగా తుక్కుతో నిండిపోయింది, ఎండుడాకులతో గుట్టలతో. చిచ్చిచ్చి కూర్చోడానికి లేదని అవన్నీ తుడిచి బయట పోసావు. నువ్వు కూర్చోడానికి నీకు ఒక ఇల్లు చేసుకోవడం కోసం ఆ మందిరం శుభ్రం చేసేవాళ్ళు అనుకోకుండా అక్కడ నిలబడాలనుకుని అంతా శుభ్రంగా బాగా చేసావు. అక్కడ కొన్ని చోట్ల కన్నాలుంటే వాటిని అలికావు, అక్కడ నివసించావు. ఇలా రాత్రి మూడలో నీ అదృష్టం బాగుండి ఆ దేవాలయంలోకి అడుగు పెట్టిన రోజు ఆశ్చర్య శుద్ధ పాఠ్యం దేవీ నవరాత్రి. అక్కడి నుంచి 9 రోజుల పాటు ఆ గుళ్ళోనే ఉంటూ ప్రతిరోజు గుడి బాగు చేయడం అలకడం అంటే శాశ్వత నివాసం చేసుకుందామని. అదేం గుడి మీద ప్రేమ కాదు, ఇల్లు చేసుకుని ఇక్కడ నివసిద్దాం, మనం మళ్ళీ ఏదో మనం డబ్బు సంపాదించుకుందాం అనే దృష్టితో 9 రోజులు అక్కడ ఉన్నావు. నీ అదృష్టం ఏమైందంటే పగలంతా దాన్ని బాగు చేస్తూ సరైన తిండి దొరకలేదుగా ఉపవాసం ఉన్నావు. సాయంత్రం అయ్యాక చుట్టుపక్కలకి వెళ్ళి అక్కడ పళ్ళు తిన్నావు. అలా పళ్ళు తినడానికి వెడుతున్నప్పుడు అక్కడ ఒక చెట్టు కింద ఒక మునీశ్వరుడు కూర్చుని శిష్యులకి పురాణం చెబుతూ ఉంటే రోజు అనుకోకుండా అది విన్నావు. కాస్త పళ్ళు కోసుకునేటప్పుడు వాళ్ళు చేసే హరిస్మరణ, వాళ్ళు చేసేటటువంటి ఆ పురాణ కథా శ్రవణాదులు నువ్వు కూడా చేసావు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నిద్రలోకి ఆశ్రమం విడిచిపోతున్నప్పుడు నీకేదో ప్రసాదం పెట్టేవారు అటుగా పెడుతున్నావని, ఆకలితో ఉన్నాడు వాడు పెట్టిన ప్రసాదం తిన్నావు. ఈ విధంగా 9 రోజులు చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు సంతోషించి పూర్తిగా చాతుర్మాస్య దీక్ష చేసిన వాడికి 4 ఏళ్ళు వస్తే ఏ పుణ్యం, ఆ పుణ్యం నీకు ఇచ్చేసాడే. 9 రోజులు పూర్తయింది, విజయదశమి వచ్చింది, దశమి నాడు నువ్వు మళ్ళీ దేవాలయం శుభ్రం చేస్తున్నావు. ఇంతలో లోపల ఆ తుక్కులో దాక్కుని ఉన్నది ఎవరు, దంసితశ్చైవ సర్పేణ ప్రాప్తం పంచత్వమేవచ లోపల నల్లని తాచుపామున్నది. నీలాయత భోగ ఫణ వ్యాళానల విషభోగ్రవక్రిజ్జాలమాలా వినిపాతితుడై వ్రాలావు నేల మీద. మహాభయంకరమై నల్లనై ఎంతెత్తు పడగ విప్పినటువంటి కాలసర్పం, ఆ నల్లని భయంకరమైన విశాలమైన పడగ కలిగిన తాచుపాము బుస్సుని లేచి ఆ తుక్కులోంచి నిన్ను కాటు వేసింది. కేక పెట్టి అక్కడ పడి చచ్చిపోయావు. ఈ విధంగా అక్కడ చచ్చావు. తేన పుణ్య ప్రభావేణ ఉపలేప కృతేన చ, ఆ మహాపుణ్యం వల్ల అక్కడ లోపల హరి మందిరంలో క్షేత్రంలో నువ్వు చేసిన సేవ వల్ల ఈ జన్మలో ఇక్కడ పుట్టావు. ఎవరింట్లో, ఈ విప్రమాలి మన ఇంట్లో, వేదమాలి ఇంట్లో పుట్టావు. పూర్వజన్మలో శాస్త్రం చెప్పిన చాతుర్మాస్య దీక్ష 4 ఏళ్లు చేస్తే వచ్చే పుణ్యం కేవలం ఈ ఆశీజ శుద్ధ పాఠ్య విలగా 5 నవమి వరకు చేసి దశమి నాడు దానికి ఉత్వాసన చెబితే వచ్చే ఫలితం అనుకోకుండా నువ్వు సంపాదించావు. అందువల్ల మీ నాన్న డబ్బిస్తే ఆ డబ్బు ఉత్తమ కార్యక్రమాలకు వినియోగించావు. నీ తమ్ముళ్లాగా నీచుడవు కాలేదు, హరిభక్తి నీకు పుట్టింది, హరిభక్తి మీద నీ మనస్సు అచంచలమైంది, కదలలేదు. నీ డబ్బంతా ఉత్తమ కార్యక్రమాలకు వెచ్చించావు. పురాణ శ్రవణాదులు, ఆ దీక్ష ఊరికే వ్యర్థం అవుతుంది. చూసారా భగవంతుడు ఎంత గొప్పవాడు. ఇంతవరకు ఆ 4 నెలలు చేస్తే చాలు, ఆ 4 నెలలు ఎక్కడుంటాం మనం అని వెంగెట్టుకున్నాం మనం. అందుకని భగవంతుడు ఎప్పటికప్పుడు మనకి అలాంటి మనలాంటి పాపాత్ముల కోసం అనుకోండి, పుణ్యాత్ముల కోసం అనుకోండి, లేకపోతే ఎందుకు పనికిరారు వీళ్ళు చేయలేరు ఈ కలియుగంలోనని సులువైన మార్గాలు కూడా చెప్పాడు. ప్రతి పురాణం చదవాలి వినాలి. అందుకే ఎక్కడో తోట మనకి సూక్ష్మం చెబుతాట, సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే, తేలిక మోక్షం ఇది. 4 నెలలు ఉందామంటే ఏం కదులుకుంటా ఉండగలం, ఎక్కడుండగలం మనం. సరిగ్గా అప్పుడే పిలుస్తారు, పద్మాగర్ గారు మీకు 10 లక్షలు విరాళం ఇస్తామండి ప్రణవ పీఠానికి అంటాడు అనుకోండి, గర్భగారు వెడబుద్ధి వస్తుంది అనుకోండి. అప్పుడు ఇష్టం లేకపోయినా వెళ్ళవలసి వస్తుంది, అప్పుడు దీక్ష ఎలాగా అదనమాట. అంతే ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరున్నంటే ఈ దసరా దీక్ష ఒకవేళ మీరు తీసుకుంటే అప్పుడు మాని తర్వాత రోజు ఇద్దరు కానీ దీక్షాభర్కన చేయకుండా. ఆ మహానుభావ హరిభక్తి ఆ విధంగా నువ్వు ఈ జన్మలో పొందావు. ఇప్పుడు నీకు ఆ జన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలో ఎప్పుడైతే పూర్వ వాసన పుణ్యం నిన్ను నిలబెట్టిందో ఉత్తమ కార్యక్రమాలు ఇంకా ఇంకా చేశావు. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు అటువంటి పుణ్యం చేయడం వల్ల కల్ప కోటి శతం సాక్రం సంప్రాప్య హరిసన్నిధిం, కోటి కల్పములట, 1 కోటి కాదు శతకోటి కల్పములట, కల్ప కోటి శతం అన్నాడు. శతకోటి కల్పముల కాలం హరిసన్నిధానంలో ఉంటావు. ఇది నీకు పూర్వజన్మలో ఆ విష్ణు ఆలయంలో ఉన్న దాని వల్ల ఈ జన్మ వచ్చి ఈ జన్మలో చేసిన పుణ్యం వల్ల ఎంత వచ్చింది. అటువంటి మహాపుణ్యం నువ్వు సంపాదించావు. దీనివల్ల నువ్వు జ్ఞానం పొందావు, మోక్షం పొందావు, దయ పొందావు. ఇక్కడ ఎవడో గిలగిలలాడిపోతున్నాడు మనకెందుకులే అనుకోకుండా వాడి మీద కూడా దారి చూపించగలుగుతున్నావు. కష్టంలో ఉన్న ఎవడిని చూచినా కరిగిపోయే మనస్సు నీకు వచ్చింది. ఇదే విష్ణువు లక్షణం. వైష్ణవుడు అంటే ఏమిటి, ఎవడైనా ఇంత కష్టంలో ఉంటే వాడిని చూడగానే అమ్మ బాబోయ్ వీడు కష్టంలో ఉన్నాడా అని కరిగిపోవాలట. ఎవరి మీద ద్వేషం పెట్టుకోకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో పామరుడి మీద, పండితుడి మీద, అందరి మీద, ఎవరి మీద ద్వేషభావం లేకుండా సమాన బుద్ధి ఉంటే వాడు భక్తుడంటే, వాడు విష్ణు భక్తుడంటే, తగ్గినవాడు విష్ణు భక్తుడంటే, వాడిని తిట్టి వీడిని తిట్టి వాడిని కొట్టి వాడిని కొట్టి ద్వేషం పెట్టుకుని పగబెట్టి ఒక్కొక్కడు ఆశ్చర్యం ఏంటో తెలిసినా ఏమీ లేదు, ఫలానా పురాణంలో ఒక మాట అన్నారు, ఈ మాట నాకే అవసరమే అన్నారని చెప్పి రోజు ఒక ఆయన రోజు గొడవ నా కోసమే చెప్పారు. ఆయన తాగుతాడో లేదో నాకేం తెలుసు, ఇందులో వచ్చింది వచ్చినట్టు చెబుతాం మేము. అంచేది రోజు నా గురించి చెప్పారు కదండి గురువు గారు అంటాడు ఆయన. నీ గురించి కాదు నాయన, నేను ఎవరి గురించి ప్రత్యేకంగా చెప్పడం ఉండదు, ఈ పురాణంలో ఏం చెబితే అది చెప్పడం. అదేం ద్వేషభావాలు ఉండవు ఉత్తములకు. అంచేత నాయన సమస్త ప్రాణుల మీద కరుణకి చూపించే నువ్వు ఈ తమ్ముడి మీద కరుణ చూపిస్తున్నప్పుడు ఈ జన్మలో నువ్వు అటువంటి చేసినటువంటి ఏది ఆ చాతుర్మాస్య దీక్ష కోసం చేసినటువంటి నవాగ్నిక దీక్ష ఫలితం వీడికి ధారపై అంత అక్కర్లా. నీ జీవితంలో చాలా చేసావు, ధార పోసే కొద్దీ పెరుగుతుందిటండి ఫలితం. ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేది ఏమిటో తెలిసినా ఈ సృష్టిలో ఈ ఒక్కటే ఇంకేం లేదు. మామూలు డబ్బు 100,000 రూపాయలు ఉంది, ఎవరికైనా ఇచ్చేస్తే 100,000 మంది దగ్గరికి రాకపోవచ్చు భౌతికంగా, కానీ వ్యయకృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేది విద్యాధనం, చెప్పే కొద్దీ నాలెడ్జ్ పెరుగుతుంది, అలాగే దానం చేసే కొద్దీ పుణ్యం ఇంకా పెరుగుతుంది, అక్షయం అవుతుంది. వీడిని ఉద్ధరించడం కోసం ఆ పని చెయ్యి. తర్వాత అంత చీకర్లేదట, మొత్తం ఈ 9 రోజులు దీక్షగా విష్ణువాలయాన్ని శుభ్రం చేసిన పుణ్యం, పురాణం విన్న పుణ్యం అంత అక్కర్లా. గోచర్మ మాత్ర భూమేస్తు ఉపలేపన జం ఫలం. నువ్వు ఈ 9 రోజులు దీక్షగా విష్ణువాలయంలో ఉండి ఆలయాన్ని శుభ్రం చేసి అక్కడక్కడ అలిగి ముగ్గులు పెట్టి పురాణం చెప్పి విని దానాలు చేసావు. వీటిల్లో ఒక చోట గోవు చర్మం ఎంత ఉంటుందో అంత మేర అలికిన ఫలితం ఇచ్చిన చాలు, వీడు మోక్షమే పొందుతాడు. అసలు ఆ చాతుర్మాస దీక్ష మొత్తం ఇవ్వకర్లా. గో చర్మ మాత్ర భూమేస్తూ ఉపలేపనజం అలికినటువంటి లేక శుభ్రం చేసిన, మరి రోజు వచ్చి మండపం శుభ్రం చేసేవాడు అదృష్టం ఎవడన్నా అసలు పట్టగలడా? మహాద్భుతం అనమాట. ఆ చాతుర్మాస్య కాలంలో ఎక్కువ, 9 రోజుల్లో కూడా పుణ్యమే, కానీ ఆ కాలంలో ఆశీయ మాసంలో అటువంటి ఫలితం, అటువంటి మహాఫలితం నీ దగ్గర ఉన్నది. అది తమ్ముడికి వాడు బాగుపడతాడు. ఏమముక్తో విష్ణుదూతై యజ్ఞవాలి మహామతి తత్ఫలం ప్రదదౌ తస్మై ప్రాత్రే పాప విముక్తే. ఎంత మాట అన్నారండి, మా వాడి కోసం ఏదైనా ఇస్తారు, ఏదో ఇందాక మిమ్మల్ని పరీక్షించడానికి ఆ ఫలితం కోసం అడిగాను. నేను నా జీవితంలో ఎన్నో సంవత్సరముల పాటు ఈ చాతుర్మాస్య దీక్ష నిర్వర్తించాను. మీరు చెప్పినట్టుగా ఆశీజ శుద్ధపాఠ్యం మొదలుకొని నవంబర్ వరకు దశమి నాడు ఉద్వాసన చెప్పా, అటువంటి ఒక సంవత్సర కాలంలోనే చేసిన పుణ్య ఫలితం నా తమ్ముడికి దత్తం చేస్తున్నాను, ధారాదత్తం చేస్తున్నాను. వాడికి చేయను అన్నాడో లేదో ఆశ్చర్యం జరిగిందట. తమ్ముడి పాప విముక్తి కోసం ఈయన ఇస్తున్నాను నోటి వెంబడి అనడంతో ఇంకేం నీడు పోయ్యక్కర్లు అక్కడికి వెళ్ళాక. మనిషి చిత్తశుద్ధితో చేస్తే దానికి తంతు అక్కర్లా. ఈ తంతు ఎవరికి అంటే అక్కడో గంతు ఎక్కడో గంతు వేసేవాడికి, పరిపూర్ణమైన విశ్వాసం లేనివాడికి తంతు తప్ప. నిజమైన భక్తి ఉంటే మంచంగాతో కఠోతీమే గంగ, మనసు పవిత్రంగా ఉంటే కమండలంలో ఎక్కడుంటే అదే గంగ. అంచేత వెంటనే ఎక్కడో తమాషా జరిగిందట. సుమాలి భ్రాతృదత్తేన పుణ్యేన గతకల్మషః బభూవ యమదూతాస్తుతం త్యక్త్వా ప్రపలాయితాః. అన్నగారి నోటి వెంబడిన పుణ్య ఫలితాన్ని తమ్ముడికిస్తున్నానని అని అనడంతో అక్కడ చమత్కారం జరిగింది. తమ్ముడి గారి ప్రేత రూపం పోయింది, ఆ వికృత రూపం పోయి ఒక దివ్య మంగళ విగ్రహం ఏర్పడిపోయిందట. ధగ ధగ నిదేగంబు నిగ నిగల మేలు రుచి జగ జగమనేటి విందైన దేగం. ధగ 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 మెరిసిపోతోంది, నిగనిగలాడుతున్న శరీరం. వాడు కొందనం బొమ్మలో ఉన్నాడు, బంగారం రంగులోకి వచ్చేసింది ఆకారం. మెడలో తాడు పాశం పోయింది, చెవులకు కుండలాలు, మంచి గిరదాల జుట్టు, తులసి మాలలు, ఒళ్ళంతా సువర్ణాభరణాలు, నడుములకు వడ్డాణం. ఈ వీటితోటి దివ్యాకారం రాగానే ప్రపలాయితాహ యమదూతాహ, యమదూతలు ఒడిగి పారిపోయారట. వీడేవిడిలైపోయాడు. ఈ విమానం అక్కడికి వెళ్ళేదట దగ్గరికి. విమానంచ ఆగతం సత్య సర్వభోగ సమన్వితం తదా సుమాలీ శర్యానం ఆరుహ్య ముమురేమునే. విమానం దగ్గరికి వెళ్ళింది, సమస్త భోగ లాంఛనాలతో విమానం దగ్గరికి వెళ్ళింది. సుమాలి దగ్గరికి వెళ్ళి వాడికి ఈయన చేయూతిచ్చాడు. ఇంగ్లీష్ లో హ్యాండ్ ఇవ్వలేదు, ఇచ్చి రా పైకి ఎక్కన్నట్ట. అయ్యా తమరు ఎవరండి ఈ దివ్య మంగళ విగ్రహము అని అడిగాట సుమారి. పూర్వజన్మలో అంటే చచ్చిన చావడానికి కొంతకాలం క్రితం వరకు మీ అన్నగారు అన్నట్టు వాడు ఆశ్చర్యపోయాడు. అన్నయ్య తమరా? అవును నాయన. రా పైకి ఎక్కు. అన్నయ్య నాకు తెలియకూడదు, ఇంతకటి వరకు ఆ దిక్కుమారుని శరీరంతో చావు దెబ్బలు తిన్నాను. వాళ్ళు ఎవరో భయంకరకారులు వెనక్కి తాడు వేసి ఇసుకలో పరపర సూర్యుడి చూపు ఇటు చూపోయారు. హఠాత్తుగా ఈ రూపం ఏమిటి, ఈ విమానం ఏమిటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నా పాలిటి విష్ణుమూర్తిలో ఉన్నావు అన్నట్ట. అప్పుడు ఆయన విషయం చెప్పి, పిచ్చివాడా నీ అదృష్టం బాగుండి, ఈ విష్ణు కింకరులు నీవు ఇక్కడ ఉండగా నన్ను తీసుకెళ్లారు. ఎవరికెవరి సంబంధం, బాదరాయన సంబంధం, నువ్వు ఇక్కడికి వచ్చాను. ఆ మహాత్ములకి మొక్కు, వాళ్ళు నీకు ఈ విముక్తి కలగడానికి తగిన మార్గం నాకు సూచించారు అనగానే వెంటనే వాళ్ళకి నమస్కారం చేశాట. మళ్ళీ అక్కడికి దేవతలు వచ్చారు. తావు భౌ భ్రాతరు విప్ర సురవంద నమస్కృతౌ సుర బృంద నమస్కృతౌ అవాపదుర్భృశం ప్రీతిం సమాలింగ్య పరస్వరం. వెంటనే ఆ ఇద్దరు అన్నదమ్ములు ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకుని దేవతలు నమస్కరిస్తూ ఉండగా వాళ్ళకి దండాలు పెడుతూ మహర్షుల యొక్క ప్రశంసలు వింటూ గంధర్వ గీతాలు వింటూ అప్సరసల నాట్యాలు చూస్తూ వెళ్ళారు. ఇద్దరు వైకుంఠానికి వెళ్ళారట. విష్ణుమూర్తిని అలా చూస్తూ ఆయన ఎదుర్కొండానికి వెళ్ళి వేరే పని లేదు, ఆయన ఎదుర్కొండా కూర్చోడమే అద్భుతమైన భోగం, అది మహాభోగం అనుభవించారు వారు. ఒక కల్పం అలా గడిచిందిట. ఆ తర్వాత సుమాలి ఈ చిన్నవాడు, పెద్దవాడికి కోటి కల్ప శతము అక్కడే, అంచేత రెండో వాడికి మాత్రం వాడు ఈ పుణ్యం అక్కడికి పూర్తయింది ఒక కల్పంతో. అక్కడి నుంచి వెంటనే మళ్ళీ భూలోకంలో పడ్డాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి, పుణ్యం పోగానే మళ్ళీ మర్త్యలోకంలో మానవ లోకంలో పుడతారు. మానవ జన్మెత్తాడు. ఈ జన్మలో ఆ మహానుభావుడు అనేక భోగాలు, ఐశ్వర్యము, జ్ఞానము కలిగిన ఒక మంచి అతి శుద్ధే కులే జాతో గుణవాన్ వేద పారగ, పవిత్రమైన వంశంలో పుట్టాడు, గుణవంతుడయ్యాడు, వేదాలు ఉపనిషత్తులు పురాణాల్లో ఆరితేరాడు, సర్వ సంపదలతో కూడి హరిభక్తి కలిగింది ఆయనకి. డబ్బు ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే డబ్బు ఉండదు, రెండూ ఉన్నవాడు అదృష్టవంతుడు. అలా రెండూ కలిగిన వాడయ్యాడు. ఆ తర్వాత హరినామాలు జపించాడు. మామూలు కదట, వ్యాఘరం హరినామాని ప్రభేదే జాగ్రవీతటం, గంగా నదీ తీరానికి వచ్చాడు. గంగా రంగత భంగధారల దగ్గరకు చేరి హరినామ సంకీర్తన నిరతం చేశాట. ఒక క్షణం విడిచిపెట్టలేదట. హరి యొక్క మంగళ గానాన్ని చేశాట. అలా చేసి చేసి ప్రతిరోజు తత స్నానశ్చ, అక్కడ స్నానం చేశాడు గంగలో. దృష్ట్వా విశ్వేశ్వరం ప్రభుం, ప్రతిరోజు కాశీగా విశ్వేశ్వరుణ్ణి దర్శించాడు. కొంతకాలం గడిచింది. మహాత్ములు ఋషులు వచ్చారు, ఈయన్ని దీవించారు, ఈయనకి అనేక అనేక విశేషమైన కథలు చెప్పారు. తర్వాత ఈయన శిష్యుల్ని పోగు చేశాడు. వాళ్లతో కలిసి ప్రతిరోజు గంగా స్నానం చేయడం, విశ్వేశ్వర దర్శనం చేయడం, తర్వాత అక్కడుండే ముక్తి మంటపంలో పురాణాలు చెప్పడం చేశాడు. 128 సంవత్సరాల కాలం ఇలా గడిచిందట. ఆ తర్వాత దేవాలయాన్ని బాగు చేస్తూ బాగు చేస్తూ ఒకనాడు అలా మరణం చెందాడు ఆయన. వెంటనే ఆ మహానుభావుడు అవాప పరమం స్థానం యోగి నామతి దుర్లభం, యోగులకు కూడా లభించని ఉత్తమోత్తమైనటువంటి ఒక దివ్య స్థానాన్ని, వైకుంఠ స్థానాన్ని పొందాడు. చూచావా చాతుర్మాస్య దీక్ష ఎటువంటిదో, 4 నెలలు చేయగలిగితే అదృష్టవంతుడు, చేయలేని వాడు కనీసం ఆశ్చర్య మాసంలో అయినా చెయ్యాలి. మునీశ్వర జగత్పతి అయిన ఆ మహావిష్ణువు ఇలాంటి వాళ్ళని తక్షణం తన దగ్గరికి తీసుకెడతాడు. ఇష్టం లేకపోయినా కూడా, తెలిసి గాని తెలియక గాని ఆ భగవంతుడి పూజ ఎవడైనా చేస్తే జన్మ మృత్యు బంధాల నుంచి బయట పెడతాడు. చూచావా యజ్ఞవాడున్నవాడు పూర్వజన్మలో తెలియక 9 రోజులు దీక్షతో ఆలయంలో అర్చించి ఆ స్థాయికి పొందాడు. కాబట్టి ఏ భక్తి అయినా సరే భగవంతుణ్ణి భక్తి భావనతో ధ్యానం చేస్తాడో, హరిభక్తుల్ని సన్మానిస్తాడో, ఈ పురాణ శ్రవణాదుల్ని చేస్తాడో, వాళ్ళ వల్ల త్రిమూర్తులు సంతోషిస్తారు. అటువంటి మహాత్ములతో స్నేహం చేయడమే పాపాల నుంచి విముక్తి పొందడానికి మార్గం అవుతుంది అని సనక సనందనాథులు ఇంకా అంటారట. విష్ణువు యొక్క దివ్య మహాత్మ్యం, భూయశ్రుడుష్ణ విప్రేంద్ర మహాత్మ్యం కమలాపతేహే, ఇంకా కమలాపతి యొక్క దివ్య మహాత్మ్యం ఇంకా ఉన్నది చెబుతున్నారు. అసలు ఆ హరి యొక్క కథ అని అమృతం తాగేవాడు, పానం చేసేవాడు ఎవడు సంతోషం పొందుతాడు? సంతోషం తృప్తి ఉండదు, ఇంకా ఇంకా ఇంకా. ఆ విష్ణువు కథలు వినాలనిపిస్తుంది. అమృతం కూడా కొంత తాగాక విరక్తి పెరుగుతుందట. ఎంత ఇష్టమైన పదార్థమైనా కొంత తిన్నాక చికాకు పుడుతుందట. కానీ విష్ణువు యొక్క కథామృతం అలా కాదు. అందువల్ల అది పరమ పవిత్రమైనటువంటిది. అది ఎవడైతే హరిని అర్చిస్తాడో, ఒక్కసారి దండం పెడతాడో, వాడు సాక్షాత్తు శివస్వరూపుడు. ఎవడు హరినామస్మరణ చెయ్యడో, హరిభక్తులకు మహాత్ములకు దండం పెట్టడో, ఎవరు నిరంతరం హరి యొక్క కథలు చెప్పే పౌరాణికుల్ని దూషిస్తారో, వాడు చండాల సమోభవత్తు, వాడు పరమ చండాలుడు. వాడు మోక్షాన్ని పొందలేడు. హరిపూజ విహీనుడు, వేద ద్వేషం కలిగిన వాడు, గోవులను పండితుల్ని అసహించుకునేవాడు, వీళ్ళనే రాక్షసులు అంటారట. రాక్షసా పరికీర్తితా, ఎవరెవరు? హరిపూజ విహీనాశ్చ, శ్రీ మహావిష్ణువుని పూజించని వాడు. వేద విద్వేషిణస్తత, వేదాలని ద్వేషించేవాడు. తర్వాత గోవులను, బ్రాహ్మణోత్తముల్ని, పౌరాణికుల్ని ద్వేషించేవాడు. వీళ్ళనే రాక్షస పరికీర్తితాగా, వీళ్ళనే రాక్షసులు అంటారు. ఎవడు గోవిందుని అర్చిస్తాడో వాడే దేవస్వరూపుడు. ఎవడా భగవంతుణ్ణి పూజిస్తాడో అటువంటి వాడే మహానుభావుడు. ఎవడా హరి సమర్పణంగా లోకంలో పుణ్యాత్ములకు దానం చేస్తాడో వాడే నిజమైన దాత. ఎవడు తన పాపములు తక్షణం నాశనం చేసుకోవాలనుకుంటాడో వాడు హరి సమర్పణగా, పరమాత్మ సమర్పణగా దాన ధర్మాదులు చెయ్యాలి. ఆ విష్ణువు యొక్క ఉపాసన చెయ్యాలి. ఇటువంటి విషయంలో ఒక పురాతనమైన కథ చెబుతున్నాను విను. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం, చాలా ప్రాచీన కాలంలో కథ, చాలా గొప్ప కథ. ఇది పఠతాం శృణ్వతాం చైవ సర్వ పాప ప్రణాశనం. నాశనం అంటే దొరుకుతుంది, నాశనం అవుతుంది. ప్ర అనే ఉపసర్గ చేరిస్తే ప్రణాశనం అంటే ఇక తక్షణం భస్మం అయిపోతుంది అనమాట. ఎటువంటి ఘోర పాపాలైనా విన్నంత మాత్రం చేతే శృణ్వతాం, విన్నంత మాత్రం చేతే విన్న వాళ్ళకి, పఠతాం చదివిన వాళ్ళకి, వీళ్ళందరికీ తక్షణం తొలగిపోతుంది, అనాయాసంగా నష్టమవుతుంది అనమాట. ఆయాసం లేకుండా ఇది చదివినా, చెప్పినా, విన్నా, వినిపించినా ఆ పాపాలు తొలగుతాయి. అటువంటి దివ్య కథ చెబుతున్నాను విను. ఆసీపురా కృతయుగే గులికో నామ లుబ్ధక. పూర్వకాలంలో గులికుడు అని పేరు కలిగిన ఒక లుబ్ధకుడు. లుబ్ధకుడు అంటే బోయేవాడు. అడవుల్లో జంతువుల్ని బాణాలతోటి వాటితో కొట్టి చంపి తిరేవాళ్ళని లుబ్ధకులు అంటారు. అలాంటి ఒక కిరాతకుడు ఉన్నట్ట పూర్వం కృతయుగంలో. ఎవడు? వాడి పేరు గులికుడు అని పేరు. వాడు గులికుడు అనే ఈ కిరాతకుడు కృతయుగ కాలంలో అడవుల్లో తిరుగుతూ దండకారణ్యాదులు అన్నీ తిరిగి జంతువుల్ని చంపుతూ, జంతువులకి వీడు యమదూత కనిపిస్తే చాలు, దాన్ని నరికి చంపేయడమే, చర్మాలు తీసేయడం తినేయడం, పశ్చిమోసం తినేసేవాడు వాడు. పరమకిరాతకుడు అన్నమాట. పరదార పరద్రవ్య హరణే సతతోద్యత. అడవి గుండా ఎవరైనా వెళ్ళారా, వాళ్ళ బుర్ర మీద కర్రతో ఒక్కటి ఇచ్చుకుని ఎర్రగా నెత్తిరొచ్చేలా చేసి వాళ్ళ బుర్ర వదలగొట్టి వాళ్ళ డబ్బంతా కొల్లగొట్టేవాడు. ఈ విధంగా పరుల యొక్క ద్రవ్యాన్ని అపహరిస్తూ, పరస్త్రీలను అపహరిస్తూ నిరంతరం పాప పంకిలమైన జీవితం గడిపాడు వాడు. మద్యం మాంసం వాడికి ప్రీతి, పరనిందా పరగా ఇతరులు ఎప్పుడు తిట్టడమే. ఇదో వాడు ఇలా చేశాట, వాడు చేశాడు మనం చూసామో తెచ్చామా, వాడు ఇలా చేశాట, వాడు ఇలాంటి వాట అంటాం మొదలు. ఇతరులను ఇలా అనవసరంగా లేనిపోని అభాండాలు వేయడమే పరనింద అంటే. మనం చేసే పుణ్యం ఇంతను, పాపం అంతా పరనింద వల్ల వచ్చేది. సత్యనారాయణ ఏం చేశాడో మనకేం తెలుసు? సత్యనారాయణే నిన్న రాత్రి ఇంట్లోకి వెళ్ళి తాగట్ట, ఏడు తాగాడు, వాడు కాఫీ తాగుండొచ్చు మనం చూసి వచ్చినట్టు ప్రచారం. ఇది పరనింద. ఈ భయంకరమైన పరనింద వల్ల పరమ దోషాన్ని మూటగట్టుకుంటాం. అనేక జన్మల పుణ్యం, సంచిత పుణ్యం అంతా ఎగిరిపోతుంది. అటువంటి వాడు వీడు. నిత్యం జంతు ఉపద్రవ కృత్త, నిత్యం వాడు జంతువులకు ఉపద్రవ కృత్తుడయ్యాట. ఉపద్రవం తెచ్చిపెట్టేవాడు, ప్రమాదం తెచ్చాడు అంటే వీడు చూస్తే చాలు జంతువులు పారిపోవడమే, వాడిని నరికి చంపేయడమే వీడి పని. అక్కడ తాగింత జంతువుల్ని చంపాడు, దొంగతనం చేశాడు, తాగాడు, దందనాలు ఆడాడంటే పర్వాలేదు. హతవాన్ బ్రాహ్మణాన్, బ్రాహ్మణోత్తములు అటుగా పెడితే ప్రమాదంగా ఉండేది. పౌరాణికుడు అటు పొరపాటును కూడా దిక్కుమాలను అటులు ఆగిపోయి అటులు పెడితే చచ్చాడే. ఆకుండా అక్కడ వెళ్ళవలసిందే తప్ప హాయిగా కనిపించిన బ్రాహ్మణ్ణి నరికి పారేసేవాడు, కత్తి పెట్టి కాశ్చ గోవుల్ని చంపేవాడు. ఎన్ని? ఒకటా రెండా? శతశోత సహస్రశః, వందలు వేలు లక్షల్లోకి వెళ్ళేవాడి చేతిలో. దేవస్య హరణే, పాపం కష్టపడి పోతారు గారి పూజ చేశాక ఏ దిక్కుమాలనోడు పావలా వేశాను, అద్రూపై వేశాను, ఇంత పూజ చేస్తే ఈ అద్రూపై పావల ఆయన ఏదో వచ్చింది కదా అని మూట కట్టుకుంటే అమితూ పోయేవాటి కావాలని ఈ కష్టపడి అర్చన చేసేటటువంటి పోదారులు ఆ పుణ్యాత్ముల సొమ్ము ఎత్తుకుపోయేవంట. పైగా ఒకరో కాదు, నిత్యం రోజు పట్టుకుపోయేవంట. పరస్వహరణే తత, ఇక ఇతరుల వ్యాపారస్తులు డబ్బు ఎత్తుకుపోవడంలో ఆశ్చర్యమేమున్నది. ఉద్యుక్త సర్వదా విప్రకీనాశానామధీశరక, ఆ పాపాత్ముడు ఇక ఇన్ని పాపాలు చేశాడో, వాడు చేసిన మహాపాపములు లెక్క పెట్టాలంటే ఎవడి వల్ల కాదు, వాడికి ఓ ముఠా కూడా పైగా. ఈ పాపాత్ముడికి మళ్ళీ పాపాత్ములు దొంగల ముఠా ఉండేదిట. ఈ ముఠాకు నాయకుడై వాడు ఘోర పాపాలు చేశాడు, లెక్క పెట్టడానికి కూడా వీల్లేని పాపాలు చేశాడు. నతీషాం శక్యతే వక్తుం సంఖ్యా వత్సర కోటి బిహి, కోటి సంవత్సరాలు లెక్క పెడదామన్నా పాపాలకు అంతులేదుట, అన్ని పాపాలు చేశాడు. స కదాచిన్ మహాపాపః జంతూనామంత కోపమః, సౌవీర రాజ్యో నగరం సర్వైశ్వర్య సమన్వితం. అటువంటి ఆ పాపాత్ముడు, యమరాజు లాంటి ఆ దుర్మార్గుడు, ఆ వ్యాధుడు ఒకనాడు అడవిలో ఎగివాడి ఆటల సాగల జంతువులు తెచ్చాయి. వీడిక్కడున్నాడని తెలిసి అటు ప్రయాణం చేసేవాళ్ళు ఎవరూ లేరు. పోదారులు ముందే అసలు ఎక్కడెక్కడికి రాకుండా తప్పించుకుంటున్నారు. దానితో ఇక వీడికి దోచుకోవడానికి ఎవరూ దొరకల. అందువల్ల ఇది కాదని దగ్గరలో ఒక ఐశ్వర్యంతో ఉండిన నగరం మీద పడి అది దోచుకుందాం అనుకున్నట్ట. సిటీలోకి పట్ట పగలెడితే ప్రమాదం, ఆ రూపంతో పెడితే ప్రమాదం. రూపం మార్చుకుని సిటీ ప్రవేశించట. ఆ దేవనగరంతో సమానమైన సౌవీర రాజు గారి నగరం అది. సౌవీర నగరంలో అడుగుపెట్టి పగలంతా ఆరుపారులు మారువేషంలో చూశాట. ఆ ఊళ్ళో ఆడవాళ్ళు ఎవరి మెడ చూసినా కొన్ని వేల లక్షల విలువ చేసే బంగారపు నగలు ఉన్నాయి. అమ్మో దిగవేసుకున్నారు, అమ్మవారికి వేసుకున్నట్టుగా. ఒక ఆవిడ నడుముకి వడ్డాణం పెట్టుకున్నది, ఆ వడ్డాణమే ఉంటుంది ఒక 50 కేజీల బంగారం. ఆవిడ మోసినందుకు మెచ్చుకోవాలి. మరొక ఆవిడ మెడలో పైనుంచి కింద దాకా వెళ్ళి అడుగుతున్నాయి కాసుల పేరులు. ఇవన్నీ చూచాడు ఆయన, చెవులు కుండలాలు చూచాడు, కేయూరాలు చూచాడు, కటకాలు చూచాడు, కంకణాలు చూచాడు, గాజులు చూచాడు, బూదులు చూచాడు, చూచాడు చూచాడు, ఆశ్చర్యపోయాడు. ఓహో ఐశ్వర్యం అంటే ఇది. ఈ ఊళ్ళో సరైనటువంటి ఒక ఫ్యామిలీ చూసుకుని అక్కడ కనుక మనం దోపిడీకి వెళ్ళామా, ఇక జీవితాంతం మనకేం బెంగలేదనుకున్నాడు. అలా వెతుక్కుంటూ అందరిలోనూ ఎవడు మంచి హైయెస్ట్ రిచ్ పర్సన్, ఆ రిచెస్ట్ పర్సన్ ఎవడు, ఎక్కడ మరింత ఎక్కువ సంపద ఉంటుంది, ఒక్కడు దోచుకుంటే చాలు అని వెతుక్కుంటూ బయలుదేరాడు ఆయన. ఆ నగరం అంతా ఎటు చూచిన ఐశ్వర్యంతో నిండి ఉంది. సౌవీర మహారాజు గారి నగరం అది, దేవనగరంలో ఉంది ఆ రాజుగారి నగరం. అక్కడ ఏ స్త్రీ చూసిన ఆపాద వస్తుకం నగలతో ఉన్నది. అవన్నీ చూచి వీడు పులకించాడు. వచ్చిన పని బాగుండేటట్టు అయినా ఉన్న వాటిల్లో బాగా ఐశ్వర్యవంతులు ఎవరో చూసి పల్లగొడితే ఇక జీవితంలో మళ్ళీ దొంగతనానికి వెళ్ళక్కర్లేదనే ఉద్దేశంతో వాడు అటు ఇటు వెతుకుతున్నాడు. అలా వెళ్ళి 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 చివరకు ఒక చోటు చూసేట. తస్యోపవన మధ్యస్థం రమ్యం కేశవ మందిరం ఛాదితం హేమ కలశైర్ దృష్ట్వా వ్యాధో ముదం యయో. ఆయన గారు ఆ దొంగ గారు ఉజ్జయినమున్నారు నగరం గాలిస్తూ ఉంటే ఒక చోట ఒక అందమైన ఉపవనం కనపడింది, ఒక పబ్లిక్ గార్డెన్ కనపడింది. ఆ ఉపవనం మధ్యలో కేశవ మందిరం ఉందిట. శ్రీ మహావిష్ణువు యొక్క ఒక మందిరం చూచాడు. ఆ మందిరం మొత్తం పైన అంతా గాలిగోపురం అంతా బంగారం రేపుతో చుట్టబడి ఉందిట. ఓ అరే బాబోయ్, గుడి చుట్టూతా గాలిగోపురం చుట్టూతా ఈ ప్రాకారం చుట్టూతా బంగారం రేకులు, లోపలికెళ్ళి చూద్దాం ఇంకేం ఉంటుందో అని లోపలికి వెళ్ళాడు ఆయన. ఆ గుడి పైన మూడు కలశాలు ఉన్నాయి, ప్రతి కలశం పూర్తిగా బంగారమే, సువర్ణ కలశాలే, ఐశ్వర్యంతో నిండి ఉన్న ఆలయం తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉందన్నమాట. లోపల చూస్తే స్వామికి ఉన్న నగలు ఒరిజినల్ అత్యద్భుతంగా ఉన్నాయి. ఆ నగలు తల 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 మెరిసిపోతున్న సువర్ణ కేయూరాలు, భుజకీర్తులు అంటావు, ఈ భుజాల దగ్గర ధరిస్తాడు స్వామి. కంకణాలు, కంఠాభరణాలు, ఒకటేమిటి, ఎటు చూచినా స్వామి గారికి నగలే. స్వామి వారికి తలపురాలకు కూడా మంచి ముత్యాలు వజ్రాలు ఉన్నాయి, వజ్రాల కిరీటాలు ఉన్నాయి లోపల. ఇవన్నీ చూచాడు. తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చాడు. లక్ష్మీదేవి బంగారపు ముద్దర్లు అక్కడ ఆవిడకి అభిషేకం చేయడానికి పువ్వులు బదులు బంగారం పువ్వులు పడుతున్నారు, తన ముద్దర్ల వేగంగా. ఇక వాడికి ఆనందం వచ్చింది, నీళ్లు దోచుకుంటే ఎంత ఐశ్వర్యం వస్తుంది, అసలు ఈ ఆలయం కనుక దోచుకుంటే ఇది ఈ సృష్టిలో మానవుడు వాడి మొయ్యాలన్నా మొయ్యలేనంత బంగారం, ముద్దంటే డబ్బు అనుకున్నాడు. హరామ్యత్ర సువర్ణాని బహూని దివి నిశ్చితం జగామాభ్యంతరం దశ్య కేనాశి చౌర్యలోలుక. ఈ బంగారాలు ముద్దర్లు అఖండంగా ఉన్న ఐశ్వర్యం అపహరించేస్తాను అని మనస్సులో నిర్ణయం చేసుకున్నాడు. అత్యద్భుతమైన ఈ సంపద మొత్తం కొల్లగొడతాను, అక్కడ నుంచి ఇక నా జీవితానికి లోటు ఉండదు అనుకున్నాడు ఆయన. అనుకుని ఆనందపడిపోయాడు. తత్రాపశ్య ద్విజవరం శాంతం తత్వార్థ కోవిదం పరిచర్యాపురం విష్ణో ఉక్తమూకం తపసాం నిధి. అక్కడ ఆయన గారు ఆ రాత్రి పగలంతా కూడా దొంగతనం చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని అంటే ఆనుకోలు చూసుకోరు, రాత్రి ఎవరుంటారు లోపల, కాపలా వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇంత బంగారం మీద కట్టుదిట్టు ఎలా ఉంటుంది, కొల్లగొట్టాక శరీరం మొత్తం కొల్లగొట్టబడదు కదా, ఇవన్నీ కూడా చూసుకోవాలి అన్ని చూసుకున్నాడు ఆయన. ఇప్పుడు మీ దగ్గరికి రామచంద్రరావు గారు తెల్లకైతలు పట్టుకొస్తారు, ఒక్కొక్కరు రెండు సంతకాలు వారి అడ్రస్ క్లుప్తంగా రాసిస్తే చూశాడు. చూస్తే ఇంత గొప్ప దేవాలయానికి కండి విశేషం, కాపురం వాళ్ళు లేరట. అసలు కాపురం వాళ్ళు లేరు, ఇదేంటి విచిత్రం. అక్కడ ఒకే ఒక్క ఆయన ఉన్నాడు, ఉత్తంకుడు అంటారు. ఉత్తంకుడు అని పేరు కలిగిన మహర్షి ముసలాయన శాంతంగా ఉన్నాడు. వీడు ఏమి ఎరగనట్టు బొట్టు పెట్టుకున్నాడు, మూడు నామాలు పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా ఏంటండి ఇంత బంగారంతో ఉన్న స్వామివారు ఆలయాన్ని కాపలలేదన్నట్ట, మా ఊళ్ళో ప్రతి వాడికి బంగారం వద్దంటే డబ్బు, ఇక్కడ ధనాశి ఉన్నవాళ్ళు కాని దైవ ద్రవ్యాన్ని అపహరించేవాళ్ళు కాని లేరు, పొరుగురు నుంచి ఇక్కడికి ఎవరు రారు, అయినా మామూలు మానవులకైతే కాపలా కానీ మా స్వామికి కాపలా ఏమిటి ఆయనే చూసుకుంటాడు, మాకు ఆ నమ్మకం ఉంది, అంచేత కాపలా అక్కరా నేనే కాపలా అన్నట్టు. ఆ చెప్పిన ఆయన ఎలా ఉన్నాడు, నాకు మళ్ళీ పక్కగా ఉన్నాడు ఉత్తంకుడు, పర్వాలేదు వీడు ఒక్కడే తప్ప కాపలా భటులు ఎవరూ లేకపోతే రాత్రికి వీడు ఏమన్నా పిచ్చి వేషాలు ఇస్తే టెంకి మీద ఒట్టించుకుందాం, దెబ్బతో వీడు ఎగిరిపోతాడు. ఆ తర్వాత ఈ దోపిడి నిరాఘాటంగా సాగుతుంది. ఇక నాకేం బెంగలేదు అనుకున్నాడు వీడు, ఎప్పుడు రాత్రి అవుతుందా అనుకున్నాక రాత్రి వేళ మెల్లగా వెళ్ళాడు. అక్కడ శాంతుడై సమస్త తత్వాలు అర్థాలు తెలుసుకున్న పండితుణ్ణి, నిరంతరం విష్ణు సేవ చేసే ఆ ఉత్తంకుణ్ణి చూచాడు. లోపల స్వామి దగ్గర కూర్చుని, స్వామి నన్ను అనుగ్రహించు, నిత్యం నీ సేవ చేస్తున్నాను, నీ నామస్మరణ చేస్తున్నాను, నాకు ఎప్పుడు మోక్షం ఇస్తావు అని ప్రార్థిస్తున్నట్ట. రాత్రిపూట కూడా భగవంతుడి గుడి దగ్గర కూర్చుని కట్టేయకుండా డ్యూటీలు లేవు ఆయన. మామూలు జీతానికి పనిచేసే డ్యూటీలు తప్ప నిత్యం అక్కడే ఉండాలనుకుంటున్నాడే. ఉండి ప్రార్థిస్తున్నాడు ఆయన, ఏకాకినం ఒక్కడే ఉన్నాడు, దయాలు పరమ దయాస్వరూపుడు, నిస్పృహం, ఏ వస్తువు మీద వ్యామోహం లేదు, ధ్యానలో అనుభవం, వాసుదేవ వాసుదేవ అంటూ ధ్యాన స్వరూపుడు ఉన్నాడు, ధ్యానం మీద ఆసక్తితో ఉన్నాడు. అటువంటి ఆయన్ని దొంగ మన కిరాతకుడు చూశాక, ఇప్పుడు నేను ఈ ధనాన్ని దొంగిలించుకుపోతుంటే వీడు ఇక్కడ మెలకుగా ఉన్నాడు, నిద్రపోతే గొడవలేదు, మెలకుగా ఉన్నటువంటి దాటుకుని లోపలికి వెళ్ళి ఎలా ధనం దొంగిలిస్తాం, కాబట్టి ముందు వీడిని అడ్డం తొలగించేసుకుంటే గానీ నాకు సుఖం లేదు అనుకున్నాక, వీడి సంగతి ఏం చేస్తే ఇక డబ్బు మూట కట్టుకోవచ్చు, తెల్లారే వరకు దోపిడీ సాగించవచ్చు, ఇలా భావించి ఉత్తంకం హంతు మారేదే విధృతాసి అమాంతంగా వరలో నుంచి కత్తి దూశాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు చంపడానికి. ఎగిరి ఆయన కింద పారేసి ఆ చుట్టు పుచ్చుకుని గుండెల మీద కొడికాలు మోపి ఈ కత్తితో నరకపోయాక జటాహసృహ్య పాడిన చుట్టులా పట్టుకున్నట్టు చేత్తో, ఎడమ చేత్తో చుట్టుబడి కుడి చేత్తో కత్తి కాలి కిందేమో ఆయన శరీరం తొక్కిపెట్టాడు ఆయన. వాటిలో నరికైపోతుంటే ఆయన అసలు చిరునవ్వు నరిక, మహాత్ములకి ప్రాణం పోతుందని భయం లేదు, అయినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయకపోతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళతో సమానం. మనకి ప్రాణం పోయే స్థితి వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవాలి, కాపాడుకున్నా కూడా చచ్చిపోతే ఇంకా ఎలాగో తప్ప, కానీ మన ప్రయత్నం మనం చేయకుండా చచ్చిపోతే అది ఆత్మహత్య, అది మహాదోషం. అందుకని ఆ ఉత్తంకుడు చిరునవ్వుతోటి ఆక్రంతం లేదు బాబో రక్షించండి అంటల్లా, పోకు సాధు వృధాపరాహామతి, ఓ సాధు పురుషుడా నన్ను తప్పడానికి ఎంత పెద్ద గతి కావాలా, గట్టిగా మేక మీద అడిగేస్తేనే చచ్చిపోతాను, అయినా అసలు నిన్ను చంపాలనుకుంటున్నావు, నేనేం అపకారం చేశాను, అపకారం ఏదైనా చేసినా వ్యాపారంలో పోటీ వచ్చినా నీ డబ్బుకి నేను ఇబ్బంది కలిగించినా చంపామంటే అర్థం ఉన్నది, కాని నిరాహారినై నిస్పృహతో భగవన్నామం తప్ప మరొకటి ఎరగకుండా ఇక్కడ ఈ గుళ్ళో కూడా నన్ను ఏ కారణం చేత చంపుతున్నావు అని ఇలా చూశాక, ఆ చూపులు ఏదో ఉంది, అవి చూపులు కావు తూపులు బాణాల్లో ఉన్నాయి, మంచి కిరణాలు లాంటి కాంతి అందులోకి వచ్చింది, దాంతో దొంగడి మనసు మారింది, ఎందుకో తెలియదు ఒక్కొక్కళ్ళు చూస్తే అలా మారుతుంది, వాడికి కూడా యోగం ఏదో బాగుంది. ఆ కాలు తీసి కత్తి మాత్రం విడిచిపెట్టకుండా కత్తి అలాగే పట్టుకుని కాలు జుట్టు వదిలేశాట, జుట్టుముడి విడిచిపెట్టాడు, గుండెల మించి కాలు తీశాడు, ఏదో చెప్పబోతున్నాడు. వెంటనే ఆ సాధువు వీడు కొంత మార్పు వచ్చింది, ఎప్పుడైతే కాలు తీశాడో జుట్టుని విడిచిపెట్టాడో ఈ కిరాతకుల్లో కొద్ది మార్పు వస్తుంది, ఇప్పుడే వీడికి ఉపదేశం చేసేద్దాం, వీడు జాతకుడు అవుతాడు అనుకుని, అబ్బాయి ఈ లోకంలో సాధారణంగా ఏం చేస్తారంటే బలవంతుడైన వాడు లోకానికి కాపాడడానికి తన బలం ఉపయోగిస్తాడు, లేదా బాగా మదించిన వాడు దొంగతనాలు దోపిడీలు చేస్తుంటే వాడిని రాజు శిక్షిస్తాడు. నిరపరాధిని ఐశ్వర్యము బలము ఏమీ లేని వాడిని నాలాంటి ఒక పండితుణ్ణి ఎటువంటి నీతుడు శిక్షించడు, ఎక్కడో పాపాత్ముడైతే తప్ప. మూర్ఖులకి ఈ లోకంలో మహాత్ములు శత్రువులట, మహాత్ములు ఎవడు విరోధిస్తాడు అంటే మూర్ఖుడైతే తప్ప తగ్గిన వాళ్ళు ఎవరు విరోధించరు, అంచేత వాళ్ళతో ఎందుకు వేరు ఉండాలి, వాళ్ళు ఏం చేశారని. కాబట్టి చూస్తూ చూస్తూ పండితులతోటి మహానుభావులతోటి విరోధం తెచ్చుకున్నాడంటే వాడు పరమ మూర్ఖుడు, పరమపాపి అయి ఉంటాడు, వాళ్ళకి విరోధానికి కారణం ఉండదు. విరోధం నహి కుర్వంతి సజ్జనా శాంతచేత సహ, సజ్జనులు శాంత మనస్కులు ఎవరితోటి కూడా విరోధం చెయ్యరు. అసలట ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా కోపం తెచ్చుకోకుండా ఉంటాడే వాడు మనిషి అంటే. అసలు మనుష్యుడు అంటే ఎవరు? అవతలపాడు రెచ్చగొట్టేస్తూ ఉంటాడు, తెగటిచ్చేస్తూ ఉంటాడు, ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఉండాలి. మనుష్యుల లక్షణం ఉన్నదే అది ఇతరుల్ని కాపాడటమే. తేరు గుణం కాటు వేయడం, మనుష్యుల గుణం క్షమాగుణం. క్షమాగుణం ఉంటే మనిషి, కాటేస్తే తేరు. కాటేస్తే తేరుని పుట్టకయున్న వృశ్చికము కుమ్మరి పుర్రువని వెక్కిరింతురి అంటాడు. పుట్టకపోతే తేలుని కూడా కుమ్మరి పురుగు అంటాడు. పుట్టిందనుకోండి అప్పుడే తేలు అంటాం. అలాగే క్షమాగుణం ఉంటేనే మనిషి అంటారు, లేకపోతే మనిషి అంటారు. గంగా నదిలో ఓ తేలు కొట్టుకుపోతుంది. ఆ తేలు కొట్టుకుపోతుంటే ఓ సాధు పురుషుడు పాపం రక్షిద్దామని గబుక్కుని చేతిలోకి తేలు తీశాట, టక్కును కొట్టింది అది. అమ్మాను వదిలేశాడు నీళ్ళలోకి, మళ్ళీ అది కొట్టుకు తెచ్చిపోతుందని మళ్ళీ పైకెత్తాడు. అది మళ్ళీ కొట్టింది, మళ్ళీ వదిలాడు, మళ్ళీ కొట్టింది, మళ్ళీ వదులుతున్నాడు, మళ్ళీ తీస్తున్నాడు. అది కొడుతూనే ఉంది. ఇతర పక్కనున్నాయని అడిగాట, ఏం పిచ్చేళ్ళ ఉన్నావు సన్యాసి అన్నాక, నువ్వు సన్యాసిలో లేవు, అస్తమాటు కుడుతున్న తేలును ఎందుకు రక్షిస్తావు అన్నాక. అప్పుడు ఆ సన్యాసి అన్నది ఏమిటో తెలిసే వీర్రాడా, చచ్చిపోయే స్థితిలో ఉన్న తేలు కూడా తన పుట్టడం అనే లక్షణం విడిచిపెట్టడంలా, సస్థానం తెలిసి కూడా. మరి నేను కేవలం కాటు తిరిగి అది కుడుతోందని బాధపడి దాన్ని కాపాడటం మాత్రమే, కాపాడటం నా లక్షణం అన్నట్ట. అంటే చచ్చిపోయే స్థితిలో ఉన్న తేరు తన పుట్టే లక్షణం విడిచిపెట్టకపోతే మనలాంటి మానవులు మన లక్షణం క్షమాగుణం ఎందుకు విడిచిపెట్టాలి? ఎవరినన్నా క్షమించాల్సిందే మానవ లక్షణం క్షమాగుణం. కానీ మనం తేరు కంటే అదములు కనుక ఆ క్షమాగుణాన్ని విడిచిపెడుతున్నావు. నువ్వు అలాంటి వాడివా? కాబట్టి నువ్వు క్షమాగుణంతో ఉంటేనే మనిషి అవుతావు, లేకపోతే రాక్షసుడివి, క్రూరుడివి, మనిషి రూపంలో ఉన్న పశువురా. ఎవడు ఇతరులను క్షమిస్తాడో, ఎవడు దయతులుస్తాడో ఇతరుల మీద, ఏ ప్రాణిని తనతో సమానంగా చూసుకుని ద్వేషించకుండా కాపాడుతూ ఉంటాడో వాడు విష్ణువుకి ప్రీతిపత్రుడు అవుతాడు. సుజనో నయాతి వైరో పరహిత బుద్ధిర్వినాశకాలేపి ఛేదేపి చందన తరు సురభయతి ముఖం కుటారస్య. చూడండి, గంధపు చెట్టు దగ్గరికి వెళ్లి గొడ్డలితో నరికాం. గొడ్డలి గంధపు చెట్టుకి శత్రువు. ఈ గొడ్డలి ఆ గంధపు చెట్టును నరికితే నన్ను చంపేసింది ఈ గొడ్డలి అని ఆ గంధపు చెట్టు గొడ్డల మీద ద్వేషం పెంచుకోక తనను నరికిన ఆ గొడ్డలికి కూడా సువాసన ఇస్తుంది. అంటే మరి గంధం చెట్టును నరికితే గొడ్డలికి ఏమవుతుంది? ఆ సువాసన అంటుకుంటుంది, గంధం అంటుకుంటుంది. తనను నరికినటువంటి గొడ్డలికి కూడా గంధపు చెట్టు సువాసన ఇస్తుంది. సుజనులు కూడా తనని చంపే దుర్మార్గుడిని కూడా బోధించి మంచి మార్గంలో పెడతారు, సన్మార్గంలో తీసుకెడతారు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోరు. సుజనో నయాతి వైరం, ఎవరి మీద వైరం పెంచుకోరు, ఎవరితోటి విరోధం తెచ్చుకోరట మహాత్ములు. పరహిత బుద్ధి వినాశకాలేమి, తాను నాశనమైపోయినా పర్వాలేదు ఇతరులను బాగు చేస్తారట వాళ్ళు, పరహితం చేసే ఉంటారట వాళ్ళు, ఇతరులకు ఉపకారమే చేస్తారట తమకు కష్టం వచ్చిన. వాడు సుజనుడు, వాడు విష్ణుభక్తుడు. అహో విధి సుబలవాన్ బాధతే బహుధా జనాన్ సర్వసంగ విహీనోపి బాధ్యతే దురాత్మన. ఆహా, ఎంత విచిత్రమైనది విధి! సాధారణంగా సజ్జనులకు కష్టాలు, ఏమీ ఇరక్కుండా ఇంట్లో కూర్చుని ఉక్కు మూసుకుని తపస్సు చేసుకునే వారికి, ఎవరి జోలికి వెళ్ళని వారికి, సాధువులకు పురాణాలను శ్రవణం చేస్తూ చెప్పేటటువంటి వారికి నీచులు అపకారం చేయాలనుకుంటారు. ఎందుకంటే చెప్పలేము, దానికి కారణం చెప్పలేమట, వాళ్ళ లక్షణం అది. సహజంగా మహాత్ములకి ఈ కష్టాలు పెడతారట నీచులైన మానవు. దుష్టులు తమ సాటి దుష్టులతో స్నేహం చేస్తారట. ఒక చెట్టు పెట్టుకుని చోట చేరతాయని తాగుబోతులందరూ చోట చేస్తారు, వాళ్ళ స్నేహం చాలా గొప్పది. జోదగాళ్ళందరూ చోట చేస్తారు, వాళ్ళ స్నేహం గొప్పది. అలాగే జంతు హింస చేసే వాళ్ళందరూ చోట చేరతారు, ఆ స్నేహంలో వాళ్ళ మార్గం అంతా ఒకటే. ఆవుల్ని పురుడు ప్రేమిస్తాయా? పురుడు పురుడు జట్టు, పురుడు సుహారు జట్టు, ఆవులు ఆవులు కూడా జట్టుగా ఉండకపోవచ్చు. అది ఆస్తి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే సుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.